అస్ట్రాలజీలో కుంభరాశి గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ కూడా కుంభరాశినే చెప్పుకుంటాం. కుంభరాశి చాలా చాలా స్పెషల్. ఇది ప్రతి రాశి అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి, అలాగే నాలుగు తత్వాలుగా విడబడి ఉంటాయి, క్లాసిఫై అయి ఉంటాయి. అవి మొత్తం 3, 4, 12 అవుతుంది. కాబట్టి భూ, అగ్ని, భూమి, వాయు, జలం, అది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అక్కడికి జలం అయిపోతుంది కర్కాటకం. మళ్ళీ సింహంతో మొదలయ్యి మళ్ళీ అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, మళ్ళీ ధనుస్సుతో అగ్నితత్వం మొదలయ్యి అగ్నితత్వం, భూతత్వం, జల వాయుతత్వం, జలతత్వం, అలాగే ఎండ్ అవుతుంది. మొత్తం 4×3=12. దాంట్లో ఇది థర్డ్ ఎయిరీ ట్రిపుల్ సిటీ. ఈ ఎయిరీ ట్రిపుల్ సిటీలో ఇది మూడోది అనమాట. మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం, మూడే ఉంటాయి. మిథున రాశి ఒక, వాయుతత్వ రాశి, అలాగే తులారాశి వాయుతత్వ రాశి, తర్వాత కుంభరాశి వాయుతత్వ రాశి. ఈ మూడిట్లో కూడా ఇది ఒకటి, ఇది ఒక స్థిర రాశి. ఇక్కడ వాక్ 4 స్టేజెస్లో ఉంటుందని చెప్తారు. వాక్ అంటే మనం మాట్లాడే మాట 4 స్థితుల్లో ఉంటుంది. వాటి పేర్లు ఏంటంటే పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి. వైఖరి అంటే మనం బయటికి మాట్లాడే మాట. మధ్యమ అంటే మనం 4-5 రకాల భాషల్లో మాట్లాడగలం. ఇందాక తేజ మాట్లాడుతాం, నాతో తెలుగులో, వాళ్ళతో హిందీలో, అంటే 2 భాషల్లో ఒకటి చూస్ చేసుకొని నాతో తెలుగులో మాట్లాడుతుంది, ఇంకోటి చూస్ చేసుకుని ఆవిడతోటి హిందీలో మాట్లాడుతుంది. అది మధ్యమ అంటే అక్కడ 4-5 భాషలు వచ్చినా ఏదో ఒక భాష చూస్ చేసుకోవటం అనే స్టేజీ మధ్యమ. దాని వెనకాల పశ్చంతి ఉంటుంది. పశ్చంతిలో 4-5 భాషలు వచ్చు. సపోజ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి 8 భాషలు వచ్చు, లేదా పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చు. ఆ 14 భాషల్లో ఆయన ఇష్టం వచ్చినని మాట్లాడగలరు. కాబట్టి ఆయనకు ఒక ఐడియా వస్తే 14 భాషల్లో దాన్ని చెప్పగలిగే సామర్థ్యం ఉండటం ఏదైతే ఉందో దాన్ని పశ్యంతి అంటారు. ఆ పశ్యంతి దాటి వెనక్కి వెళ్తే పరా ఉంటుంది. అక్కడ ఊరికే భావం ఉంటుంది. ఆ భావం ఎవరికైతే వచ్చిన ఆ మనిషి వేరు కాదు, 2 ఒకటే. అలాంటి స్థితి ఈ కుంభరాశిలో ఉంటుంది. భగవంతుడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆయనతోనే ఉంటుంది. అది ఏ స్థితిని చెప్తుందో ఈ కుంభరాశి అదే స్థితిని చెప్తుంది. దీని గొప్పతనం అదనమాట, ఈ రాశి యొక్క గొప్పతనం. భగవంతుడు వేరు, ఆయన యొక్క ఆయన నుంచి వచ్చే ఉచ్చారణ వేరు కాదు, 2 ఒకటి. అలాగే మనం మన యొక్క ఆలోచన ఇంకా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక స్థితి ఉంటుంది, దాన్ని మనము అది ఒకటే అనమాట స్థితి. అంటే మనము మన జ్ఞానం ఒకటి అని చెప్తాం. అలాగే మనం మన ఆలోచన మనతోనే ఉంటుంది. ఇది పరావాక్కుంటాం. ఈ స్టేజ్ చెప్తుంది. దీని గురించి ఏం చెప్తారంటే అద్వైతము అని చెప్తారు. అంటే అక్కడ 2 లేదు 1 ఉంటుంది. శంకరాచార్యుల వారు అద్వైతం అని చెప్పి స్థితి ఏదైతే ఉందో అది కుంభరాశిలో ఉన్న పవర్ వల్ల మనకు అర్థమవుతుంది. కుంభరాశి యొక్క పని చేయటం వల్ల, కుంభరాశి మన మీద పనిచేస్తుంటే అద్వైతము అంటే ఏంటో తెలుస్తుంది. అద్వైతం అంటే ఏంటి? 2 లేనిది 1 ఉన్నది. అంటే నేను, నా మాట, 2 ఉన్నాయి. అలా కాకుండా నా మాట ఇంకా నాలోంచి బయటికి రాకుండా ఉంటే నేనే ఉంటాను అలాగనమాట. అలాగే కృష్ణుడు ఏం చెప్తాడంటే దీన్ని ఉన్నది లేదు, ఈ 2 యొక్క సత్, అసత్. సత్ అంటే ఉండటం, అసత్ అంటే ఉండకపోవటం. అంటే ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎలాగ అర్థమవుతుంది ఇది మనకు? చాలా కష్టం అర్థం అవటం. ఆకాశం ఉంది, ఆకాశం ఉందా అంటే మనం ఇలా పైకి చూసాం అనుకోండి, నీలంగా అంతా కనిపిస్తుంది ఆకాశంలో. పైకి చూస్తే నీలంగా కనిపిస్తుంది, మన ఎదురు గుండా ఉన్న కూడా ఆకాశం, కానీ అక్కడ ఏం నీలంగా కనపడదు. ఆకాశం ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. ఉందా అంటే ఉంది కానీ లేదు, లేదు కానీ ఉంది. ఇలాగ చెప్పాల్సిందే తప్ప ఖచ్చితంగా దాన్ని చెప్పలే ఒక స్థితి ఉంటుంది. అది దీంట్లో చెప్తారు. ఇంకా ఏంటంటే దీంట్లో మిత్రావరుణులు అని ఇద్దరు బ్రహ్మాండ స్థితిలో అంటే కాస్మిక్ స్టేజ్లో మిత్రావరుణులు అని ఇద్దరు ఉంటారు. ఆ వరుణుడు మిత్రుడు వరుణుడు. ఇవి ఎవరికి పేర్లు అంటే మిత్రాయ నమః, సూర్యుడు యొక్క పేరు మిత్రుడు. ఆ మిత్రుడు ఆ వరుణుడు ఏం చేస్తారంటే మనకు ఈ భూమికి కావలసిన ఇద్దరు ముఖ్యమైన వాళ్ళని పంపిస్తారు. వాళ్ళిద్దరు ఎవరంటే వశిష్ఠుడు అగస్త్యుడు. అగస్త్యుడు వశిష్ఠుడు, వశిష్ఠుడు అనే వాళ్ళిద్దరు కూడా, వశిష్ఠుడు అగస్త్యుడు వాళ్ళిద్దరు కూడా మిత్రావరుణులు అనే ఒక దేవతల యొక్క ప్రభావం వలన మనకు భూమి మీద పనిచేసే కిరణాలను పంపిస్తూ ఉంటారు. ఈ ఋషులు మన సృష్టిలో ఉన్న జీవులందరిలో ఎవరెవరైతే వాళ్ళ కిరణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అశ్వినులుగా కాస్మిక్ స్టేజ్లోంచి మళ్ళీ కాస్త కిందకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే అశ్విని దేవతలుగా పనిచేస్తారు. మిత్రావరుణులే వశిష్ఠ అగస్త్యులుగా ఉండి వాళ్ళే మళ్ళీ అశ్విని దేవతలుగా పనిచేస్తారు. ఈ అశ్విని దేవతలు కాస్మిక్ లెవెల్లో ఉంటే సోలార్ లెవెల్లోకి వచ్చేసరికి వాళ్ళని సుపర్నులు అంటారు, అంటే మంచి రెక్కలు కలవాళ్ళు. ఇవన్నీ మనం ఎలా చెప్పుకుంటున్నామంటే ఈ సృష్టి జరిగినప్పుడు మన శరీరం తయారవటంలో దేవతలందరూ పనిచేస్తారు. మనం చూసేటరికి ఎస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు మొట్టమొదట హైరార్కీస్ చెప్పుకున్నాం. ఆ హైరార్కీస్లో ముఖ్యమైనవి 4, 5, 6 చెప్పుకున్నాం. దాంట్లో దేవతలు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు మనకి సమర్పించుకుని ఈ దేహాన్ని తయారు చేయడానికి అణువులుగా తయారై ఉంటారు, ఎప్పుడు దేహంలో పనిచేస్తూ ఉంటారు. అలాంటి హైరార్కీస్ ఈ మిత్రావరుణులు తయారు చేస్తారు. అవంతా ఊరికి ఎలాగ ఫ్లేమ్స్ లాగా అంటే అగ్ని జ్వాలల్లాగా ఉంటుంది, అక్కడేం కనబడదు. అలాంటి స్టేజ్ నుంచి వశిష్ఠుడు అగస్త్యుడు, ఆ తర్వాత అశ్విని దేవతలు, ఆ తర్వాత ఇంకా సుపర్ణులు, ఇలాగ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ ప్లేన్లో పనిచేసేవాళ్ళని మిత్రావరుణులు అంటే, దానికంతా కొంచెం కింద ప్లేన్లో పనిచేసేవాళ్ళని వశిష్ఠ అగస్త్యుడు అంటే, ఇంకా కొంచెం కింద ప్లేన్లో అంటే సూర్య ప్రజ్ఞ ఆ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు అశ్విని దేవతలు అంటే, ఇంకా కిందకు వచ్చేసరికి సుపర్ణులు, ఇలాగ చెప్తారనమాట. వీళ్ళని నాసత్యులు అంటారు. నాసత్యులు అంటే వాళ్ళు సత్యము కాదు అసత్యము కాదు రెండింటికి అతీతంగా ఉంటారు. అదేంటి సత్యం అసత్యానికి అతీతంగా ఉంటారా అంటే ఆ స్టేజ్ మనం తెలుసుకుంటే తప్ప అర్థం కాదు. అందుకని ఏంటంటే దీన్ని లాంగ్వేజ్లో చెప్పలేము, ఇది కాదు అంటే ఏది ఏది అంటే ఎలా చెప్తాం. అందుకని వేదం కూడా ఏం చెప్తుంది అంటే నేతి నేతి అంటే అర్థం, నేతి అంటే న ఇతి ఇది కాదు ఇది కాదు అని చెప్తుంది తప్ప ఇది అదే అని చెప్పదు. అలాంటి స్టేజ్ అనమాట. ఇక్కడ దీని సింబల్ మనం చెప్పుకున్నాం, దీంట్లో కూడా ఉంటుంది మనకు తేజ పెట్టుకుని దాంట్లో ఉంటుంది మీనరాశి సింబల్, అలాగే పక్కనే కుంభరాశి సింబల్, రెండు గీతలు ఇలా. అది ఒకటి సౌండ్, ఒకటి లైట్కి గుర్తు. ఈ సౌండ్ లైట్ ఇంకా మేనిఫెస్ట్ అంటే వ్యక్తీకరింపబడిన స్థితిలో కలిసి ఉండే స్థితి గురించి కుంభరాశి చెప్తుంది. అలా వ్యక్తీకరింపబడిన తర్వాత ఒకటి సౌండ్ గాను ఒకటి లైట్ గాను మనం అర్థం చేసుకోవాలి. ఇవి సౌండ్ క్రియేట్స్ స్పేస్ అండ్ లైట్ క్రియేట్స్ టైం. ఈ రెండు కూడా మనకు ఈ రాశి సింబల్ ద్వారా తెలుస్తుంది. అందుకని మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ కానీ మిగతా అలాగే ఒక ప్లానెట్ కానీ అలాగే ఒక మనిషి కానీ తయారవ్వాలంటే ఈ మూడు రాశుల ప్రభావం వాళ్ళ మీద మొట్టమొదటిగా ఉంటుంది. ఏ రాశి ప్రభావం అవి? కుంభరాశి, మిథున రాశి, తులారాశి. కుంభరాశి ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్పేస్ టైము ఈ రెండు ఏర్పడతాయి. అంటే ఒక దేశము అంటే ఒక పర్టికులర్ ప్రదేశం, అలాగే ఒక పర్టికులర్ కాలం. అంటే దీన్ని ఎలాగా బాగా సులభంగా అర్థం చేసుకోవాలంటే, 1971లో శాంతికుంజ్ అనే ప్రదేశం, హరిద్వార్ అనే ప్రదేశంలో శాంతికుంజ్ అనే ఆశ్రమం ఏర్పడింది. 1971 అనేది కాలం, శాంతికుంజ్ హరిద్వార్ అనేది దేశం. అది స్పేస్, ఇది టైం. స్పేస్, సౌండ్ క్రియేట్స్ స్పేస్. అక్కడ ఆ రకమైన శాంతికుంజ్ లాంటి ఒక పరమ పవిత్రమైన భూమిలో ఉన్న లక్షణాలన్నీ బయటికి తీయటానికి ఏం చేశారు గురువు గారు? అక్కడ గాయత్రి మంత్ర పురస్సరణ చేయించారు. రోజు 1,000,000 జరుగుతుందని. దానివల్ల ఏమైందంటే అక్కడున్న స్పేస్ అంతా తయారైంది. అంతకుముందు లేదా అంటే స్పేస్ ఉంది. మనకు ఎలాంటి స్పేస్ కావాలో తెలుసుకుంటే అలాంటి మంత్రం చేయాలి. మనకి ఈ స్పేస్ కావాలి అంటే మనం ఒక గదిలో కూర్చున్నాం, ఆ గదిలో కూర్చుంటే జాగ్రత్తగా వైబ్రేషన్స్ బాగా ఉండి కూర్చోగానే ధ్యానంలోకి వెళ్ళాలి. కాబట్టి ఏం చేయాలి అక్కడ? గాయత్రి మంత్రం లేదా ఇంకా నారాయణ మంత్రం లేదా ఏదో అలాంటివి చేస్తే ఆ గది అంతా ఆ వైబ్రేషన్స్తో నిండి అక్కడున్న గదిలో ఉన్న స్పేస్ దాంతో ఛార్జ్ అవుతుంది. అలాగే టైం, టైం దేనివల్ల వస్తుంది? కాలం వల్ల, వెలుగు వల్ల వస్తుంది. ఏం కాలం అది? మనకి ఎప్పుడు ఉంది కదా కాలం, ఇవాళ 5వ తారీఖు ఫిబ్రవరి 2015. కానీ గురువు గారు కూడా గాయత్రి మంత్రం చేశారు. చేసి మాలవీయ గారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత అలాగే జపం చేస్తూ ఉంటే గాయత్రి మంత్రం సౌండ్ క్రియేట్స్ స్పేస్. కాబట్టి ఆయన కూర్చున్న స్పేస్ ఎలా తయారైందంటే వాళ్ళ గురుదేవుల్ని ఆకర్షించేటట్టుగా తయారైంది. ఒకటి. రెండోది, నెక్స్ట్ ఏంటి? లైట్ క్రియేట్స్ టైం. దీనివల్ల ఒక మంత్రం చేయడం వల్ల వెలుగు వస్తుంది అనేది ఖచ్చితమైన ఒక ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఏ రకమైన వెలుగు వస్తే ఆ వెలుగు కాలాన్ని తీసుకొస్తుంది. వెలుగు కాలాన్ని తీసుకొస్తుందంటే మనకు ఏమైనా తెలుస్తుందా? సూర్యోదయం అయితే మనకు డే స్టార్ట్ అయినట్టు కదా, సూర్య అస్తమయం అయితే డే ఎండ్ అయినట్టు, అవునా కదా? దాని ప్రకారం మన రోజంతా మనం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం మారింది కానీ మామూలుగా అయితే అంతే. ఎవరికైనా పక్షులు అవన్నీ అదే ఫాలో అవుతాయి. అంటే గురువుగారు జపం చేస్తున్నప్పుడు స్పేస్ తయారైందని చెప్పుకున్నట్టే గురువుగారు చేస్తున్న మంత్ర ప్రభావం వల్ల వచ్చిన వెలుగు ఒక టైంని క్రియేట్ చేసింది. ఏంటి ఆ టైం? ఒక అఖండ జ్యోతి స్థాపన జరగటం అనే ప్రక్రియ. అలాగే ఆయన దీక్షలు తీసుకుని దాని ప్రకారం 24 సంవత్సరాల పాటు 24 లక్షల గాయత్రి చేయటం అనే ఒక టైం, గో సంస్కార ఆహారం తీసుకుని సాధన చేయటం అనే టైం, అవన్నీ కూడా వారి గురుదేవుల నుంచి వారికి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖండ జ్యోతి వెలుగుతుంది. దానికి గురువుగారు చెప్పిన ఏమిటి అంటే, అహం అంటే నేను అనేది అన్నిటికంటే పెద్దది, దాని యొక్క తేజస్సే అఖండ జ్యోతి అని నేను దానికి ఆ పేరు పెట్టాను అని చెప్పారు. అలాగే ఆ సాధన మొత్తానికి ఒక ఉద్దేశం ఏంటి చెప్పారు, ఈ యుగాన్ని పరివర్తన చేస్తాను అనే టైం. అనే టైం ఎందుకు వచ్చిందంటే గాయత్రి మంత్రం గురుదేవులు చెప్పినట్టుగా వాళ్ళ మాలవ్య గారు ఏం చెప్పారో, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారో అవన్నీ బాగా హృదయంలో హత్తుకుని దానికి తగ్గట్టుగా చేశారు కాబట్టి, ప్రొసీజర్ మార్చకుండా కరెక్ట్గా చేశారు కాబట్టి దట్ సౌండ్ క్రియేటెడ్ స్పేస్. దాంతోపాటు లైట్ వస్తుంది. ప్రతి సౌండ్కి ఒక లైట్ ఉంటుంది. అంటే లైట్ ఉంటే లైట్కి సౌండ్ ఉంటుంది, సౌండ్కి లైట్ ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత అసలు కనబడపేత ప్రతి సౌండ్కి లైట్ ఏంటని. ఆల్రెడీ మనకు అక్షరాలు ఉన్నాయి ఈ క్షా వరకు. మీరు ఎవరైనా సరే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి ఓపుకుంటే ఏదో ఒక అక్షరాన్ని అలాగ అంటూ కూర్చున్నారనుకోండి, సపోజ్ ఓం ఉంది, ఓం 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 ఓం, అలాగే షమ్ ఉంది, షమ్ షమ్ షమ్, అలాగే ఐం ఐం ఐం, హ్రీం హ్రీం శ్రీం శ్రీం, క్లీం క్లీం క్లీం, అలా అంటూ కంటిన్యూస్గా ఉంటే అది కొంతకాలం పోయేసరికి మీరు కళ్ళు మూసి చేస్తుంటే మీ కళ్ళు ఎదురుకుండా వెలుగు కనిపిస్తుంది. సౌండ్ క్రియేట్స్ స్పేస్ అండ్ లైట్ క్రియేట్స్ టైం. ఆ టైం ఏంటో తెలుస్తుంది మీకు. గురువుగారి జీవిత చరిత్రలో టైం ఎలాగ అఖండ జ్యోతి స్థాపనకి ఆయన దీక్షకి పురస్సరణకి, స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి, ఎక్కడెక్కడో ఉన్న మహాత్ములు ఋషులందరూ ఆయన దగ్గర సూక్ష్మ శరీరాలతో ఉంటూ యుగ పరివర్తనకి ఆయనకి సహాయం చేయడానికి, ఇలాంటివన్నీ కూడా జరిగే టైం ఏదైతే ఉందో దట్ ఆల్సో హ్యాపెన్. అది టైం అండ్ స్పేస్ అంటే అర్థం అండి. అటు మనం కూడా గాయత్రి చేస్తే అలాంటి సంఘటన జరగాలి, అలాంటి కాలాన్ని అలాంటి దేశాన్ని అది తయారు చేయాలి. ఆల్రెడీ గురువు గారు చేశారు కాబట్టి మనం కొత్తగా చేయక్కర్లేదు, ఆయన ఫాలో అయితే చాలు. అందుకని మనం వేరే ఏదన్నా ఒకటి కావాలంటే మనం కూడా దీన్ని అలాగే వాడుకోవచ్చు. అది దానికోసం చెప్పారు అన్నమాట. నెక్స్ట్ ఈ రెండు ఎలాగైతే సింబల్లో ఇలాగ గీతల్లో ఉన్నాయో అవి కాస్త ఏమవుతుందంటే రెండు ప్యారలల్ లైన్స్ లాగా మారుతాయి. ప్యారలల్ లైన్స్లా మారితే అప్పుడు అవి జెమిని సింబల్గా ఉంటాయి. అంటే మిథున రాశి సింబల్ ఏంటంటే మనం రోమన్ అంకెల్లో ఒకటి తర్వాత రెండు వేస్తాం, అలాగ ఉంటుంది రెండు. అది మన స్వరపేటికని చూపిస్తుంది. ఆ తర్వాత అంటే సౌండ్ అక్కడ, ఆ తర్వాత చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే తులారాశి వస్తుంది. అప్పుడు భౌతికంగా కనిపిస్తుంది. మొట్టమొదట ఏమో కుంభరాశిలో సౌండ్ లైట్ కలిసి ఉంటాయి. ఎప్పుడైతే మనం సౌండ్ చేయటం మొదలెట్టాం అంటే మిథున రాశి ప్రభావంతో సౌండ్ చేయటం మొదలెట్టాం, అది అప్పుడు భౌతికంగా కనిపిస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది. అందుకని ఒక సోలార్ సిస్టమ్ తయారవ్వాలన్నా, సృష్టి జరగాలన్నా మొట్టమొదటి భగవంతుడితో వాక్కు ఉన్నది అండ్ బైబిల్లో కూడా ఉంటుంది. అంటే మనలోనే మన వాక్కు ఇంకా ఉంది. మనం ఓంకారం చెయ్యాలనుకుంటున్నాం, గాయత్రి చెయ్యాలి అనుకుంటున్నాం, అది మనలోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు. ఎప్పుడైతే మనం గాయత్రి బయటికి చేసామో అప్పుడు మిథున రాశి ప్రభావంతో అది పనిచేయడం మొదలెట్టి దాని రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకు తులారాశి ప్రభావం వల్ల కనిపిస్తుంది. ఇది ఇక్కడ చెప్పిన వాయుతత్వ రాశుల యొక్క ముఖ్యమైన ఒక గుర్తు. అలాగే మనకు ఈ కుంభరాశి 11వ రాశి అవుతుంది. మేషం నుంచి లెక్క పెడితే మేషం వృషభం మిథునం అలా లెక్క పెట్టుకుంటూ వస్తే కుంభం 11, 12 మీనం అవుతుంది. 11వ రాశి ఏం చేస్తుందంటే మనం అనుకున్న అవటం అనేది చెప్తుంది. మనం ఒక పని చేస్తున్నాం అది ఫ్రూట్ఫుల్గా అవుతుంది, ఫలం మనకు వస్తుంది అని చెప్పడం అనేది 11వ రాశి యొక్క ప్రభావం. అందుకే మొత్తం ఈ మానవాళ్ళందరికీ కూడా ఏంటి అంటే మన గోల్ హైరార్కీతోటి కాంటాక్ట్ రావటం, అంటే గురు పరంపరతోటి మనకు కాంటాక్ట్ రావటం. మాస్టరు రామకృష్ణ మాస్టరు మనందరి మీద ఎంత ప్రేమతో చెప్పారు ఆ మాట అంటే, మీరందరూ థియోసాఫికల్ దాంట్లో ఫ్రీ మేసనరీలో చేరండి, ఫ్రీ మేసనరీలో చేరండి, మీకు వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఉంటుంది అని చెప్పారు. అందుకని ప్రతి వాళ్ళని చాలా హడావిడి చేసి జాయిన్ చేశారని చెప్పారు నాకు చాలామంది. వెళ్ళిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు, వెళ్ళని వాళ్ళు కూడా అదృష్టవంతులు, కంగారు పడకండి. ఇది ఈ రాశి ప్రభావం వల్ల మనం స్పేస్ టైం రెండింటినీ మనం తొందరగా అధిగమిస్తాం. అంటే ఇదివరకు గంటలు పట్టేది ఇప్పుడు నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. ఇదివరకు ఓడల మీద వెళ్ళేవారు అమెరికా వెళ్ళాలంటే, ఇప్పుడు జస్ట్ అలా ఫ్లైట్ ఎక్కి ఒక రోజులో వెళ్ళిపోతున్నారు. అలాగే మనకు టైంని కూడా జయించడం, అలాగే స్పేస్ని జయించడం, ఎక్కడెక్కడికో వేరే వేరే గ్రహాలకు వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా ఈ కుంభరాశి ప్రభావం వల్ల వస్తుంది. తర్వాత ఈ కుంభరాశి ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడైతే రిలిజియన్స్ అంటే మతాల్లో సంకుచిత భావాలు ఉన్నాయి అవన్నీ పోతాయి, పోయి ఒకటే ఒక మార్గం ఏర్పడుతుంది. అంటే ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే విశ్వం అని ఏదైతే చెప్పబడుతుందో అది రావడానికి కుంభరాశి ప్రభావం. కుంభరాశి ప్రభావంలోకి మనం వెళ్తే ఆటోమేటిక్గా మనలో ఇవన్నీ వ్యక్తమవుతాయి. అంతేగాని మనం ఊరికే స్లోగన్స్ లాగా ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే విశ్వం, ఒకే రాష్ట్రం, ఒకే భాష అంటే ఏమి రాదు. రావాలంటే ఏం చేయాలంటే దీన్ని చెప్పినట్టుగా సాధన చేయాలి. తర్వాత దీని ప్రభావం వల్ల కొత్త జాతి ఉద్భవిస్తుంది. కుంభరాశి ప్రభావం వల్ల కొత్త జాతి ఉద్భవిస్తుంది. దీనికి వైవస్వత మనువు, మనం కిందసారి కుంభరాశి మెడిటేషన్ చేసిన మాఘపోతున్నాడు అప్పుడు చెప్పుకున్నాం వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు ప్రభావం వల్ల ఈ కొత్త రాశి, కొత్త జాతి ఈ రాశి ప్రభావం వల్ల ఏర్పడి వాళ్ళు భగవంతుడి ప్రణాళికను ఇంకా ముందరికి తీసుకువెళ్తారు అన్నమాట. వీళ్ళందరికీ మైత్రేయులు వారు జగద్గురుగా పనిచేస్తారు. తర్వాత ఇంకా ఏంటంటే ఈ కొత్త రాశికి కొత్త సారీ ఈ రాశిలో తయారయ్యే కొత్త జాతికి మొత్తం బ్రహ్మాండ తలంలో పనిచేసేవాళ్ళు ఎవరెవరంటే, ఇందాక చాలాసార్లు చెప్పుకున్నాం అండి, అదేంటంటే సప్తమహర్షులు, సప్తమాతృగలు, అలాగే సిరియస్, తర్వాత రెండు కొత్తగా స్టార్స్ పేర్లు ఏంటంటే క్యాస్టర్ అండ్ పొల్లక్స్. ఈ క్యాస్టర్ అండ్ పొల్లక్ అనేవి మనకు ఈ గొంతులో రెండు గీతలు లాగా ఉంటాయి. ఆ రెండు గీతలకి అశ్విని దేవతలు అని చెప్పుకోవచ్చు వాళ్ళకనమాట. వీళ్ళందరూ కూడా పనిచేస్తారు న్యూ రేస్ మీద. ఎవరి ద్వారా? అగస్త్యుడు వశిష్ఠుల మీద, అగస్త్యుడు వశిష్ఠుల ప్రభావంతో కొత్త జాతి మీద వీళ్ళందరూ ప్రభావం చూపిస్తారు. కొత్త జాతికి లక్షణం ఏంటి చెప్పుకున్నాం, అది మనం ఇప్పుడే నేర్చేసుకుంటే మన మీద కూడా వాళ్ళు ప్రభావం చూపిస్తారు. కొత్త జాతి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు వరల్డ్ మొత్తానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. జాతి మత కుల వర్ణ విచక్షణ లేకుండా అందరికీ జాతి అందరూ ఒకటే అనే భావంతో ఉంటారు. అలాంటి భావన ఉంటే ఇప్పుడు కూడా మన మీద అగస్త్యుల వారు, వశిష్ఠుల వారు వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తారు. అలాగే సనత్ కుమారులు వీళ్ళందరూ మన ఎయిడ్లో, అంటే మన అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మనకి ఇచ్చిన సాధనల ప్రకారం చేసుకుంటూ వెళ్తే వాళ్ళ వైపు నుంచి మనకు సహాయం వస్తుంది. అలాగే ఇంకా ఏంటంటే దీంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే పదార్థాన్ని ఆత్మవైపు ఉద్ధరించడం అనేది ఈ రాశి ప్రభావంలో జరుగుతుంది. పదార్థాన్ని ఆత్మవైపు ఉద్ధరించడం అంటే ఏంటి? ఆత్మకు ఉన్న లక్షణాలు తెలిస్తే అప్పుడు విడిపోతుంది. ఏంటంటే అది సత్ చిత్ ఆనందము. సత్ అంటే ఎప్పుడు ఉంటుంది, చిత్ అంటే ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, తర్వాత ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే సత్యము, జ్ఞానము, ఆనందము అనే ఆ మూడిటి యొక్క ఒకే ఒక వెలుగు ఏదైతే ఉందో అది భౌతిక శరీరంలో ఉన్న అణువులన్నింటిలో కూడా పూర్తిగా నిండి ఇవి కూడా సత్యము, జ్ఞానము, ఆనందముగా అవ్వటం. అది ఇది పదార్థాన్ని ఆత్మగా ఉద్ధరించడం అంటే దీన్ని ఉత్తరాయణం అంటారు. మనం ప్రస్తుతం ఉత్తరాయణంలో ఉన్నాం కాబట్టి ఈ ఉత్తరాయణంలో చేసే సాధన, దాంట్లో ముఖ్యంగా మాఘ పౌర్ణిమ అలాగే మాఘమాసంలో చేసే సాధన అంతా కూడా దీనికి బాగా పనిపిస్తుంది. ఇంకా ఏంటంటే దీంట్లో ఓ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏంటంటే 10 కాదు, 10 కాదు, 10 నెంబర్, 10ని ఏమంటారంటే ఇట్స్ నెంబర్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. అందుకని ఏదన్నా ఒకటి 10 సార్లు చేస్తే అది పర్ఫెక్ట్ అవుతుంది. అంటే మనం 2 సార్లు 3 సార్లు ట్రై చేసి వదిలేకూడదు, 10వ సారి చేస్తే గ్యారెంటీ పర్ఫెక్ట్గా అవుతుంది. అదొక సూచన. తర్వాత దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడు వినే శ్లోకం అవుతుంది, పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముగచ్చదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యదే. దాంట్లో ఆ పూర్ణము అనే పదం ఏదైతే ఉందో అది దాని కనుక ఒక మ్యాథమెటికల్ నంబర్ కనుక ఇవ్వగలిగితే అది దీని కిందకు వస్తుంది, ఈ రాశి కిందకు వస్తుంది. అది మామూలుగా ఎంతో ఉన్నతమైన సాధన చేసిన మహాత్ములు తప్ప, అంటే గురువుగారు లాంటి వాళ్ళు వాళ్ళకి తప్ప అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఇక్కడ కొంచెం చెప్పుకోవాలి. అదేంటంటే పీనియల్ గ్లాండ్, పిట్యుటరీ గ్లాండ్ ఉన్నాయి అని మనం ఫోటోల్లో చూసాం. ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్అప్ అయిపోతుందో పూర్తిగా వెలుగుతోటి దాన్ని మూడవ కన్ను అంటారు. ఆ మూడవ కన్ను వస్తే కనుక అంతఃకరణ శరీరం నిర్మాణం అయినట్టు దాని ద్వారా తెలుసుకోగలిగినవన్నీ తెలుస్తుంది. అది మూడవ కన్ను చేసేవి. దానికంటే పైన మళ్ళీ ఆ మూడవ కన్నుకి సహస్రానికి మధ్యలో ఏదైతే ఉందో అక్కడ వేరేది ఉంటుంది. దాన్ని ఐ ఆఫ్ శివ అంటారు. ఐ ఆఫ్ శివ అంటే రుద్రుడి యొక్క కన్ను. ఇవి అన్నీ కూడా ఈ రాశి ద్వారా తెలుసుకోవచ్చు, సాధన ద్వారా. అలాగే ఇందా చెప్పుకున్నాం పూర్ణం, ఆ పూర్ణం అనేది ఏం చేస్తుందంటే అణువులకి ఆకాశానికి మధ్యలో సంబంధం వచ్చేటట్టు చేస్తుంది. అలాగే అణువులకి అణువులకి ఆకాశానికి పరమాత్మ యొక్క మనస్సుకి కాస్మిక్ మైండ్ వీటికి సంబంధం వచ్చేటట్టు చేస్తుంది, ఒకదాని ఒకదాని అనుసంధానం చేస్తుంది. ఆ రకంగా ఏంటంటే పరమాత్మ అనుకున్న సంకల్పాన్ని ఈ పూర్ణము అనే అంక యొక్క ప్రభావం వల్ల అణువులన్నీ ఒక చోటుకు వచ్చి సృష్టి జరుగుతుంది. అలాగే పరమాత్మ ఈ సృష్టి అందరినీ నేను వెనక్కి తీసేసుకోవాలి అని అనుకుంటే కనుక అప్పుడు కూడా ఏమవుతుంది, ఆ సంకల్పం ప్రకారం ఈ పూర్ణం పనిచేసి అణువులు విత్తుడు అయిపోతాయి, అప్పుడు పదార్థం కనిపించదు. ఇది ఇప్పుడు బాబాగారిని దగ్గరికి వెళ్ళాం, ఇలా చెయ్యి ఇలా ఇలా అని ఒక బంగారు చేయిని ఇచ్చారు. ఎలా చేస్తారంటే ఈ పూర్ణము అనే శక్తిని ఉపయోగించుకొని తన చుట్టూ ఉన్న ఆకాశానికి, ఆ ఆకాశంలో అణువులకి ఒక కనెక్షన్ ఇస్తారు. ఏమని నువ్వు బంగారు చేయినిగా తయారు, వెంటనే అది బంగారు చేయినిగా తయారు చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ ఏదన్నా ఇప్పుడు వింటున్న మీకు తెలిసిపోతే మీరు కూడా చేయగలరు. అలాగే ఓ బంగారు చేయని చేతిలో ఉందనుకోండి, మళ్ళీ మీలో ఒక సంకల్పం, ఈ బంగారు అణువుగా చేయినిగా ఉన్నది అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోవాలి అని పూర్ణం అనే దాన్ని ఉపయోగిస్తే చేతిలో ఉన్న బంగారు చేయిని అణువులు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ వెళ్ళిపోతాయి. అవి ఆ రకంగా మహాత్ములు ఏం చేస్తారంటే ఎవరికన్నా హెల్ప్ చేయదలుచుకున్నప్పుడు, వాళ్ళకి తప్పనిసరి అయినప్పుడు ఈ పూర్ణము అనే శక్తిని ఉపయోగించి సృష్టి మొత్తానికి రక్షణ కానీ అక్కర్లేకపోతే అక్కడి నుంచి ఏదైనా ఒకటి తీసేస్తే మంచిది అనుకుంటే తీసేయడం కానీ చేస్తారు. ఆ నెంబర్ ఇక్కడ ఉంటుంది, అది పూర్ణమద పూర్ణమే పూర్ణమగచ్చరి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ శిష్యుచరి. ఇంకా దీంట్లో ఈ కుంభరాశిలో సాధన చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమీ రంగు ఉండదు, నో కలర్. అంటే వ్యక్తము కాని పరమాత్మని ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇది అర్థం చేసుకున్నది ఎలాగో చెప్పిన తర్వాత ఇది చెప్తే సులభంగా తెలుసుకుంది. పట్టపగలు ఆకాశం కేసి చూస్తే ఎలా ఉంటుందో దాన్ని చూడటం కళ్ళు మూసుకుంటాం అంతే సింపుల్. ఆ చూసి ఎదురుకుండా ఆయనే పరమాత్మ అనుకోని కళ్ళు మూసుకుని కూర్చోవాలి. అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళకి దాంట్లో ఏమిటంటే ఒక రంగు కానీ ఒక నెంబర్ కానీ ఒక షేప్ కానీ ఒక ఆకారం కానీ ఏమి ఉండదండి. అలాంటి సాధన చేసినప్పుడు ఏమవుతుందండి, ఎవరైతే సిన్సియర్గా ఈ సాధన చేస్తారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు గురువులు వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం అంతా ఇస్తారు. అప్పుడు మెల్లిమెల్లిగా సమాధి స్థితికి వెళ్ళి అన్ని ప్లేన్స్లోనూ ఉండడం అనేది ఏమిటో తెలుస్తుంది. కాన్షియస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఆల్ ప్లేన్స్ సైమల్టేనియస్లీ అని మాస్టర్ సివివి గారు అంటారు. అలాంటి స్టేజ్ రావాలంటే ఏం చేయాలంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం, కళ్ళు తెరుచుకొని ఆకాశం కేసి చూడటం, ఆయనే పరమాత్మ అనుకోవడం, అలా చూస్తూ కూర్చోవడం. కళ్ళు మూసుకోవాలనిపిస్తే కళ్ళు మూసుకోవడం, ఇంకాసేపు కూర్చోవడం, మళ్ళీ కళ్ళు తెరవడం, ఆ రూపంలో ఉన్న పరమాత్మ నమస్కారం. మీరు ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లు ఎదురుకుంటే కూర్చున్నారు, లేదా మీ చేతిలో ఉన్న ఫోన్ నా చూస్తున్నారు. మీ ఫోన్కి మీకు మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, అది ఖాళీ కాదు ఆకాశం, దాన్ని చూసి అదే పరమాత్మ అని నమస్కారం పెట్టుకోవాలన్నమాట అది. అలాగే బయట చూస్తున్నారు సూర్యుడు ఉన్నాడు, మీరున్నారు, మధ్యలో ఆకాశం ఉంది, ఆ మధ్యలో ఉన్న ఆకాశమే పరమాత్మ అని నమస్కారం పెట్టుకోవాలి. ఆ రకంగా ధ్యానం చేస్తే మనకు ఈ కుంభరాశి యొక్క ప్రభావం అర్థమవుతుంది. అలాగే ఇంకా దీంట్లో కలరు సౌండ్ ఒక్కలాగా ఉండే స్టేజ్ ఒకటి ఉంటుందని ఇందాక చెప్తున్నాం. అంటే అక్కడ శబ్దము దాని రంగు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఓం అన్నాం, ఓంకి రంగు ఏంటి అంటే చేస్తే తెలుస్తుంది. ఓం అని కొంతకాలం చేస్తే ఏదో ఒక రోజు మనకు కళ్ళు మూసుకుని ఓంకారం అంటుంటే మన కళ్ళ ఎదురుకుండా కళ్ళు మూసుకున్నప్పుడే ఒక రంగు కనిపిస్తుంది. జాగ్రత్తగా దాన్ని గమనిస్తే అహో అది ఓంకారం యొక్క రంగు అని తెలుస్తుంది. కానీ మహాత్ములు ఏం చెప్తారంటే ఓంకారం యొక్క రంగు బ్రైట్ గోల్డెన్ ఎల్లో, అది గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ఈ రెండు ఎక్కడైతే కలిసి ఉంటాయో దాన్ని గంధర్వలోకం అంటారు. సౌండ్కి ఉన్న రంగు రెండు ఎక్కడ కలిసి ఉంటాయో దాన్ని గంధర్వలోకం అంటారు. సినిమాలో చూసి గంధర్వుడు వాడు ఎవడో వేసాడు యాక్షన్, వాడు ఇలా ఉంటాడు వాడు ఎలా ఉంటాడు అలాంటివి ఊహించకూడదు. అలా ఊహించకుండా వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్కడెక్కడ ఏడు ఏడు ఉన్నాయో అవన్నీ తయారు. మ్యూజిక్ అంటే మామూలుగా మనం వినే సరిగమ పదని కాదు, మన గుండె కొట్టుకోవడం, ఊపిరికి వెళ్తాం, ఊపిరి పీల్చడం, ఊపిరి వదలడం, అవన్నీ ఒక లయబద్ధంగా తాళబద్ధంగా జరగడం. కరెక్ట్గా ఒక నార్మల్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఊపిరి ఎంత పీల్చుకుంటాడు ఎంత వదులుతాడు, ఎన్నిసార్లు గుండె కొట్టుకోవాలి, ఏదైతే ఉందో అది దట్ ఈజ్ కాల్డ్ రియల్ మ్యూజిక్. అందుకని ఈ మహాత్ముడు ఒక ఆయన ఏం చెప్తారంటే, నీ గుండె కొట్టుకోవడానికి గమనించు, అంతే, నువ్వు పెద్ద సాధన ఏం చేయట్లేదు. గుండె కొట్టుకుంటుంది కదా మనకు, కడి మూసి కూర్చోవడం, గుండె ఎలా కొట్టుకుంటుంది అనే ఒక ప్రశ్న వేసుకోవటం, అలా కూర్చొని గుండె కొట్టుకోవడం వింటాం, అంతే, ఏం చేయట్లేదు. సో 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 సింపుల్. అది కనుక చేసి చూడండి, ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసి చెప్పండి ఎలా. ఇది గంధర్వలోకం. ఆ గంధర్వలోకానికి వెళ్ళాలన్నా కూడా మామూలుగా మనం ఎప్పుడు పాడే సంగీతం నేర్చుకుని బాగా ఆ పరమాత్మని సంగీతం ద్వారా దర్శించాలి అనుకుంటే కనిపిస్తాడు. నారదులు, తుంబురుడు వీళ్ళు ఉన్నారు కదా, నారదుడు, తుంబురుడు వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క దివ్య తేజస్సుని కొనియాడుతూ సంగీతం పాడుతూ ఉంటారు. ఆ స్టేజ్ అవన్నీ అర్థం కావాలంటే నేను కూడా అలాగే పరమాత్మనే దీని ద్వారా కొలుస్తాను అని చెయ్యాలి. త్యాగరాజస్వామి వారు అంటారు, అందుకని సంగీత జ్ఞానము భక్తి విధానం అంటే భక్తి లేకుండా సంగీతం చేయడం, సంగీతం నేర్చుకోవడం, సినిమా పాటలు పాడటం, అక్కడ ప్రైజులు వచ్చాయి, పాడుతా తీయగా పాడుతూ హాయిగా ఇంకేవో సోది, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. భగవంతుడి దృష్టిలో సంగీతం అంటే ఆయన సేవ కోసం, ఆయన భజన కోసం పాడేదే తప్ప, ఆయన ప్లీజ్ అవ్వటానికి మనం పాడేదే తప్ప మన వ్యక్తిగతమైన పేరు ప్రతిష్టలు కానీ డబ్బులు సంపాదించడం కానీ వీటి కోసం సంగీతం నేర్చుకుంటే వాడి బ్రతుకు ఇంకోలా ఉంటుంది. అందుకని సంగీతం పాడైపోయేవాళ్ళు ఎక్కువ అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాము మూడవ కన్ను, ఆ మూడవ కన్ను అలాగే శివుడి కన్ను, ఈ రెండు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాయి. అలాగే ఈ కుంభరాశి మనకు సౌండ్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మనం సౌండ్ అంటే శబ్దము దాని యొక్క శక్తి అవన్నీ తెలుసుకోవడం ఏదైతే ఉందో దీని ద్వారా నీకు ఎక్వేరియస్ ద్వారా వస్తుంది. అలాగే మనం మంత్రాలు చదవటం, ఆ మంత్రాలు చదివిన మంత్రాన్ని మనం వింటూ చదవటం అంటే ఇప్పుడు గాయత్రి మంత్రం చదువుతున్నాం అని అంటున్నప్పుడు ఆ మీరు జపిస్తున్న మంత్రం మీరు ఫస్ట్ వినాలి. బయట వాళ్ళకి వినిపించకపోయినా ఏం పర్వాలేదు, లోపల మీరు కొనుక్కుంటున్నట్టు చదివిన, వణుకుంటున్నట్టు జపం చేసినా అది మీకు వినబడాలి. మీకు కూడా వినబడకుండా మనస్సుతో చేసినా ఖచ్చితంగా మీకు వినిపిస్తుంది. అంటే మీకు వినబడటం లేదా నాకు వినబడటం అంటే అర్థం ఏంటంటే దృష్టి పూర్తిగా దాని మీద పెట్టి చేయాలి మంత్రం. అప్పుడు ఖచ్చితంగా మంత్ర చేతనత్వంతో మన చేతనత్వం ఒకటవుతుంది. ఆ రకంగా మనం గాయత్రి మంత్రంతో ట్యూన్ అవుతాం అన్నమాట. మనం వినాలి ఫస్ట్, వినకుండా అక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి అలా అనడం వల్ల ఏమీ సాధనకు ఉపయోగం లేదు. అర్జునుడే దీనికి మనకు ఎగ్జాంపుల్. పక్షి కన్ను కనపట్టలేదు, నాకు పక్షి కన్ను గుడ్డు కనిపిస్తుంది అంటాడు. మిగతా వాడు అందరూ ఏమంటారు, చెట్టు కనిపిస్తుంది, కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తుంది, పక్షి కనిపిస్తుంది, అందరినీ ఫెయిల్ చేస్తాడు, ఒక్క అర్జునుడే పాస్ అవుతాడు. ఎందుకంటే ఏది చూడమన్నాడో గురువుగారు అదే చూశాడు కాబట్టి. అలాగే మనం కూడా ఏది మంత్రం చేస్తున్నామో అదే వినాలి మిగతా శబ్దాలు. మీరు అనుకుంటే వినపడదు, అంతే, నాకు ఇంకేం వినపడదు, గాయత్రి మంత్రం నేను చేస్తున్నాను అదే వింటాను అనుకుంటే మీకు అదే మంత్రం వినిపిస్తుంది, లేకపోతే పక్క టీవీలో వస్తుంది వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటే వినిపిస్తుంది, లేకపోతే ఇంకేం దావు అంటుంటే చెవిలో వినిపిస్తుంది. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు శిష్యులందరినీ తీసుకునేది ఒక చోట కూర్చొని ధ్యానం చేయండి అన్నట్టు, అబ్బా దోమలు కుట్టేస్తున్నాడు బాబు మేము చేయలేమని లేచిపోయారు అన్నారు. అటు చూడండి అన్నట్టు వివేకానందుడు కూర్చున్నాడు, ఆయన చుట్టూ దోమలు పొట్టలు పెడతారు చూసారా, చీమలు పొట్టలు పెడతారు అలా శుభ్రంగా ఆయన చుట్టూ ఉన్నట్టు, ఆయన మటు కదలకలేదు. చూడండి వాడిని చూసి నేర్చుకుంటూ. అలాగే మనం కూడా మన శబ్దం ఏదైతే ఉందో మనలోంచి వచ్చేది గాయత్రి అదే వింటా నేను అనుకుంటుంటే మనకు కూడా ఏ శబ్దాలు వినకూడదు. ఈ రకంగా మనం శబ్దం ద్వారా మనకు కావలసిన ఆకాశాన్ని గురువుగారు అడుగుతున్నారు. ఏమిటి? దుష్ప్రవృత్తుల నిర్మూలార్థం, నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం, వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం అనే సంకల్పం ఏదైతే ఉందో అటువంటి స్పేస్ తయారవ్వాలి. ఎక్కడ తయారవ్వాలి? ఈ భూమి మొత్తం తయారవ్వాలి. కాబట్టి నేను చేస్తున్న గాయత్రి ఈ రకమైన వాతావరణాన్ని సృష్టించాలి అని అనుకోవాలి. అలాగే అది టైం పెట్టారు, ఈ టైంలోగా అవ్వాలి, ఈ టైం తర్వాత ఇంక గాయత్రి చెప్తే ఆవిడకి లాభం లేదు అని మాస్టర్ గారు చెప్పారు ఆర్కే. అది కూడా గుర్తుపెట్టుకొని ఇవాళే అవ్వాలి, ఈ క్షణమే అవ్వాలి, ఈ క్షణంలో భూమి మొత్తం వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్తనార్థం, విశ్వ కళ్యాణార్థం, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం నేను చేసిన గాయత్రి మంత్ర తేజస్సు భూమి అంతా ఇవాళే నిండాలి, ఇప్పుడే నిండాలి అనుకోవాలి. అలా ఎంతమంది ఎక్కువ మంది అనుకుంటే అంత తొందరగా నిండుతుంది, అంత తొందరగా గురువు గారు కోరుకున్న యుగ నిర్మాణం జరిగిపోతుంది. ఇదంతా ఎవరి చేతిలో ఉంది అంటే ఆయన మాటలు నమ్మి ఆ మాటలను విశ్వాసం ఉంచి మేము కూడా చేద్దాం అనుకుంటున్నాం కాకుండా మేము చేస్తాం అన్న వాళ్ళకి ఇవన్నీ. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. May I fulfill my part in the one work with self-forgetfulness, harmlessness and right speech. I am connected to the all group of world servers and the masters standing behind. Swasti prajabhya parivala yantam nalyena margena vahim mahisha. Om brahmanebhya subhamastu nityam loka samastha sukhinu bhavantu. Loka samastha sukhinu bhavantu. Loka samastha sukhinu bhavantu.